శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో.
గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. మూడు నదులు తన శరీరంలో పెట్టుకున్నది గోవంటే అందుకే కిం పవిత్రమతఃపరం అన్నాడు. ఆవు కంటే పవిత్రమైంది ఇంకేది లేదు ఈ సృష్టిలో. ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, యమున, నర్మద, గంగా నదులు, మూడు నదుల సంగమం ఉన్నది. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ 86వ శ్లోకంలో చెప్పారన్నమాట. ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. అందువల్ల ఆవు అంటే భువన బ్రహ్మాండములకు ప్రతీక. దానివల్లే అక్కడికి ఈ లోకంలో పై లోకంలో మోక్షం పొందదలిచిన ప్రతి వ్యక్తి గోవును పూజించాలి. ఆవు తోకని నెత్తి మీద పెట్టుకుని తల చుట్టూ తిప్పుకుని గోవు చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి వాడికి భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం వస్తుంది. ఆవు తోకను ఒక పవిత్రుడైన బ్రాహ్మణి చేతిలో పెట్టి దానం చేసి ఇంత సువర్ణం ఇస్తే అటువంటి వాడు బ్రహ్మలోకాన్ని జయిస్తాడు. ఏకంగా అంటే బ్రహ్మగారి పదవికి కూడా ఎసరు పెట్టగలిగేంత మహామహిమ వస్తుంది. అందువల్ల ఇలాంటి గోవుల్ని నిరంతరం పూజించిన వారు, దానం చేసిన వారు, వాటి పేడని, మూత్రాన్ని, పాలని ఒంటికి రాసుకున్నవారు వారంతా నా లోకంలో నాకంటే ఉన్నత స్థానంలో కూర్చుంటారు, సుఖంగా ఉంటారు. ఇప్పుడు అర్థమైందా? అందుకని వీళ్ళంతా గొప్పవాళ్ళు, వీళ్ళని నేను గౌరవిస్తాను, వీళ్ళ దగ్గర కూర్చునేందుకు అధికారం మీకు పక్కన లేదు కనుక కాళ్ళ దగ్గర కూర్చోమన్నాను అన్నాడు బ్రహ్మ. ఇవన్నీ అందుకే మనం పురాణాలు వినడం కాదు, ఇన్ని ధర్మాలు చెప్పారు. ఇవి చేస్తే మనం బొందితో బ్రహ్మలోకాన్ని జయించవచ్చు. ఎప్పుడో చచ్చిపోయాక మోక్షం వస్తుందో లేదో అని బెంగక్కర్ల, మీరు శ్రద్ధగా ఇవన్నీ చేశారా గ్యారంటీగా వచ్చేస్తుంది బ్రహ్మలోకం అన్నమాట. ఇంతెందుకు? నేను విష్ణువు ఈశ్వరుడు రోజు ఇలా సంకల్పిస్తాం, గావో మే పురత సంతు గావో మే సంతు పృష్ఠత, నా ఎదురుగుండా గోవులుండుగాక, వెనకాల కూడా గోవులు ఉండాలి, ఇటు ఇటు పక్కల్ని గోవులు ఉండాలి, అసలు ఇంతెందుకు? గవాం మధ్యే వసామ్యహం అని చెప్పాడు మళ్ళీ బ్రహ్మ. మేము ముగ్గురం అనుకుంటాం ఎవరికి వాళ్ళమే, నేను, బ్రహ్మ, విష్ణువు, మొత్తం ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు అంటామని చెప్పాడు. మయాచ విష్ణునా సార్థం శివేన చ మహర్షిభి, నేను, విష్ణువు, శివుడు, మహర్షులు అందరం కలిసి రోజు ఏమనుకుంటామో తెలుసా? నా ముందు గోవులు ఉండాలి, నా వెనుక గోవులు ఉండాలి, నా పారిశ్రమంలో గోవులు ఉండాలి, రోజు నేను గోవుల మధ్యలో ఉండాలి అని కోరుకుంటాం. మేమే గోవుల మధ్యలో ఉండాలని కోరుకుంటే ప్రజలారా, మీరు గోవుల్ని విడిచిపెట్టి గోవులన్నీ మీ కళ్ళ ముందు కబీళాకి హైదరాబాద్ వెళ్ళిపోయి పరమ భయంకరులైన తురకాళ్ల చేతిలో వాళ్ళ కరకు కత్తులతో ముక్కలు ముక్కలై నాశనమైపోతూ ఉంటే వాటిని రక్షించకపోతే మీకు బ్రహ్మలోకం కాదు వచ్చేది, నరకం వస్తుంది సుమా అని చెప్పాడు చెప్పకుండా. అందువల్ల ఆవుల్ని వీలున్నంత వరకు రక్షించాలి. వాటిని అమ్ముకోవడానికి కాదు, వాటిని తినడానికి కాదు. గోమాంసం కంటే భయంకరమైన పాపాన్నిచ్చే మాంసం ఈ సృష్టిలో లేదు. శివలోకం కంటే కూడా ఉత్తమమైనది గోసేవ చేయటం. ఆ గోలోకం అనే ఒక లోకం ఉన్నది, ఆ లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఆయన గోవుల్ని పూజిస్తే స్వయంగా వచ్చి తనతో పట్టికెడతాడు. గోలోకోస్తి యస్సచ అని బ్రహ్మగారు స్వయంగా దేవతలకు చెప్పిన మాట. అసలు వైకుంఠం కంటే గొప్పది, కైలాసం కంటే గొప్పది, బ్రహ్మలోకం కంటే గొప్పది గోలోకం అంటే. అటువంటి గోలోకం పొందాలంటే గోవుల్ని భక్తితో పూజించాలి. ఆవులు నడుస్తున్నప్పుడు గిట్టల నుంచి వచ్చే మట్టి ఉంటుంది కదా, ఈ మట్టి మళ్ళీ ఇళ్ల మీద పడితే ఇల్లు మణిద్వీపం అవుతుంది. ఇంట్లో వాస్తు దోషాలుంటే ఆ వాస్తు దోషాల వల్ల ఇంట్లో వాళ్ళకి సుఖం ఉండదు ఎప్పుడూ కూడా. అలాంటప్పుడు ఏం చేయాలి? గోవుల్ని ఇంట్లో తిప్పాలి బాగా. అందుకే గృహప్రవేశంలో గోవుల్ని తిప్పడం సరదా కోసం తిప్పుతారనుకుంటున్నారా? తెలుసో తెలియక కింద ఏ ఎముకలో మట్టో ఉండొచ్చు. శ్మశానాలు కూడా ఆక్రమించేసి ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారుగా. కింద ఏ ఎముకలు ఉన్నాయో, ఏ చెత్త ఉందో, ఏ భయంకర స్థలమో, అక్కడ ఇల్లు కట్టుకుంటే వాడికి సుఖం ఉండదు. అదే కాకుండా ఒకవేళ వాస్తు దోషం ఉన్నా సుఖం ఉండదు. ఒక్కొక్కప్పుడు గృహప్రవేశానికి పెట్టిన ముహూర్తంలో లోపం ఉంటే కూడా అందులోకి వెళ్ళిన వాడు సుఖపడలేడు. అలాంటప్పుడు గోవుల్ని ఆ ఇంటిలో తిప్పితే దూడతో పాటుగా ఆ ఇంటిలో ఉన్న సకల వాస్తు దోషాలు పరిహారం అయిపోయి ఆ ఇల్లు పవిత్రమైన సకల సంపదలకి, శాంతికి, సుఖానికి నిలయమవుతుంది. ఇంకా వాడి జీవితంలో అందులో ఉన్నవాడు దుఃఖం పొందడు కాక పొందడు. పిల్లలకి పెళ్ళి ఒక బాధపడుతున్న వాళ్ళు గనక తమ ఇంట్లో ఈ ఆవుల్ని తిప్పి 3 రోజుల పాటు వాటికి దాణా పెడితే పిల్లలకి తప్పక పెళ్ళైపోతుందని శాస్త్రం చెప్పింది. ఇందులో ఎత్ర క్షీర వహానద్యో ఎత్ర పాయసకర్తమాహ, ఏ ఇంట్లో రోజు ఆవు పాలు పితకబడతాయో, ఏ ఇంట్లో ఆవు పాలతో పాయసం వండుతారో, ఆ ఇంట్లో శుభకార్యాల మీద శుభకార్యాలు జరుగుతాయి. నిజంగా కూడా చెప్తాను, ఒక ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది. వాళ్ళ అమ్మాయికి 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వకపోతే, ఈ పురాణం చెప్పాను అప్పుడు, ఒక 40 రోజుల పాటు దీక్షగా గోసంరక్షణ సమితికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో పాటు ఆవుని ఇంటికి తెప్పించేది. ఆ ఆవుని ఇంటికి తీసుకొచ్చాక లోపల కాసేపు దొడ్లో అటు ఇటు తిప్పించి అక్కడే దానికి దాణా పెట్టి కాసిన పాలు పితికి తర్వాత ఆ పాలతో రోజు ఇంట్లో పాయసం చేసి చిన్నపిల్లలకు పెట్టేది. 40 రోజులు చేసింది ఆవిడ. 41వ రోజున సంబంధం వచ్చింది. ఆశ్చర్యకరంగా పిల్లవాడు ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆడపిల్లలకి పూర్వం ఎదురుకట్నం ఇవ్వడం, ఇప్పుడంటే ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఆడపిల్లలు దొరకట్లేదు, మగపిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు. కానీ పూర్వం కొంచెం ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండేవారు. అంచేత ఈ పిల్లకి పెళ్ళయింది, నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఇంట్లో రోజు ఆవు పాలు బాగా పితికి అక్కడ పాయసం ఆవు పాలతో చేసి నివేదన చేసి పిల్లలకి పెట్టినా, లేదా ఎవరైనా మహాత్ములకి పెడితే ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, జీవితంలో పెటాకులు మాత్రం అవ్వవు. మీరు ఎప్పుడు పెళ్ళి పెటాకులు లేవని అడగండి, పెళ్ళి అవ్వాలని కోరుకోండి. అసలు పెళ్ళైన అంటే పెటాకులు ఎందుకు లేని కోరుకోవడమా? అంచేత అన్ని శుభకార్యాలే జరుగుతాయి అని పరిపరి విధాలుగా చెప్పి ఎన్ని విశేషాలు చెప్పాడో. కాశీ మహిమ అంటే అందుకే అదొక గొప్ప జ్ఞానఘట్టము అన్నారు. దేవతలు ఆశ్చర్యపోయారు, మహాత్మా చాలా సంతోషం, ఇవన్నీ మాకెందుకు చెప్పావు అన్నారు వాళ్ళు. ఎందుకు చెప్పానా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ వినడం వల్ల మీ కష్టం తొలగిపోతుంది, అందుకు చెప్పాను. బ్రహ్మగారు సరదాగా చెప్పలా, మీరెందుకు వచ్చారో నాకు తెలుసు, సూర్యభగవానుడి రథం వింధ్యపర్వతానికి తగిలింది, వింధ్యపర్వతం ఆగిపోయింది, దాంతో లోకం అంతా స్తంభించిపోయింది, కాలం ఆగిపోయింది. ఆ కాలం యథాతథంగా వెళ్ళాలంటే సూర్యుడి రథాలు కదలాలి, కదలాలంటే పర్వతం కిందకి దిగాలి, దిగాలంటే మీరు వచ్చిన పని అవ్వాలంటే నేను చెప్పిన ఈ మంచి మాటలు వినాలి. ఇప్పుడు చెప్పినవన్నీ ఎవరైనా వింటే స్తంభించిపోయిన పనులు అవుతాయి, అది అందుకు చెప్పాడు ఆయన. ఇంకొంచెం తేలిగ్గా చెబుతా మీకు, స్తంభించిన పనులు అవ్వాలి అంటే ఇదే ఘట్టం వినాలి అన్నాడు. ఒక ఆయన ఆస్తి కోసం కోర్టులో కేసు వేసాడండి. ఆ కోర్టు కేసు అప్పటికే పరిష్కారం అవడంలా, అప్పుడు ఈ ఘట్టాన్ని ఇంట్లో పూర్వం పారాయణ చేయించేవారు. ఇది వింటే అర్థంతో పాటు పారాయణ చేయించుకుని వింటే వెంటనే కోర్టు కేసు పరిష్కారమై వాళ్ళ ఆస్తి వాళ్ళకి దగ్గర వాళ్ళని నేను చూశాను. కొన్ని పనులు ఎందుకో తెలీదు ముందుకెళ్ళం, ఎంత గింజుకున్నా పనులు అవ్వవు. ఇల్లు కట్టాలనుకున్నాడు, శంకుస్థాపన చేశాడు, అవ్వదు. పెళ్ళి అనుకున్నాడు, అవ్వదు. ఇంకేదో పని అనుకున్నాడు, అవడం లేదు. అప్పుడు గనక ఇప్పుడు బ్రహ్మగారు చెప్పిన ఈ సూక్ష్మరహస్యాలు ధర్మరహస్యములు వింటే ఆ పనులన్నీ మళ్ళీ యథాతథంగా సాఫీగా అయిపోతాయి. అందుకని నాయన మీకు ఇప్పుడు కాలం స్తంభించింది, స్తంభించిన కాలం మళ్ళీ యథాప్రకారం నడవాలి, మీ పనులు అవ్వాలి, అవ్వాలి గనక నేను ఈ ధర్మ సూక్ష్మములు శాస్త్రములు చెప్పాను, ఇది విన్నారుగా కాబట్టి మీ పని ఇప్పుడు హాయిగా అవుతుంది. ఇప్పుడు అర్థమైందా, బ్రహ్మగారు సరదా కోసం చెప్పాడా? ఆయన వాళ్ళు వచ్చింది పని ఓటైతే ఈయన గోవుల గురించి చెబుతాడు ఏమిటండి అని మనకు అనుమానం రాదు. మేమేమో అక్కడ సూర్యభగవానుడి రథం ఆగిపోయింది అని నీ దగ్గర మొర పెడితే అది మానేసి మమ్మల్ని కూర్చోబెట్టి ఆవుల్ని పూజించండి, బ్రాహ్మణుల్ని పూజించండి, తల్లిదండ్రుల్ని పూజించండి, పురాణాలు చెప్పించండి, వినండి అంటావు ఏమిట్రా అని అడగకుండా, ఇవన్నీ మీకు చెప్పాను, ఇది మీరు విన్నారు కాబట్టి మీ పని అయిపోతుంది హాయిగా. ఇప్పుడు చెబుతున్నాను ఒక కిటుకు, మీరు నా దాకా వచ్చారు గనక, నేను మీకు ధర్మాలు చెప్పాను గనక, మీకు పని చేసి పెట్టి ఒక వీరుణ్ణి చూపిస్తాను. భూలోకంలో కాశీక్షేత్రంలో అగస్త్యుడు అని ఒక మనిషి ఉన్నాడు. ఆయన కాశీలో ఉంటాడు. అగస్త్యుడి గురించి చెప్పానుగా మీకు, నిమి చక్రవర్తి గురించి ఇందాకే. నిమి చక్రవర్తి శాపం వల్ల వశిష్ఠుడు కొండలోంచి పుట్టాడు. అదే కొండలో నుంచి మిత్రావరుణుల రేతస్సుతో అగస్త్యుడు పుట్టాడు. అందుకే ఇద్దరిని కూడా కుంభ సంభవులు, కొండలోంచి పుట్టిన వాళ్ళు, ఘటోద్భవులు అంటారు. ఆ అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో ప్రస్తుతం కాశీక్షేత్రంలో గంగా నదీ తీరంలో విశాలమైన ఒక తోట తయారు చేసుకుని ఆ తోటను పెంచుతూ అక్కడ ఉన్నాడు. మీరు కాశీ వెళ్ళండి, అక్కడ అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ ఆయన్ని చాలా వినయంగా అడగండి. ఎప్పుడు కూడా మహాత్ముల్ని చాలా గౌరవంగా వినయంగా పనిచేసి పెట్టమని అడగాలి. ఏమయ్యో అగస్త్య అని ఇక్కడి నుంచే వెళ్ళి మీరు ధిక్కరించి అడిగితే ఆయన శపిస్తే మీరు నాశనం అయిపోతారు. అగస్త్యుడు అంత గొప్పవాడు. వాతాపి ఇల్వలుడని గడి, వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులుండేవారు. ఈ ఇద్దరు రాక్షసుల్ని మహావేగంగా సంహరించిన తపస్యాలి అగస్త్య మహర్షి అనగానే దేవతలు ఆశ్చర్యపోయి ఆ కథ ఏమిటని అడిగారు. అయితే చెబుతున్నా వినండి, తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళకి అలాగో తెలుసు కదా. పూర్వం దండకారణ్యంలో యల్వలుడు వాతాపి అని ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులు మకాం పెట్టారు. దండకారణ్యంలో భయంకరమైనటువంటి ఒకనొక చెట్ల ప్రాంతంలో ఆశ్రమం కట్టుకుని ఆశ్రమంలో ఉండేవారట ఇద్దరు. అందులో యల్వలుడు అనేవాడు పెద్దవాడు, వాతాపి తమ్ముడు. ఈ యల్వలుడికి వాతాపికి చాలా మహిమలు ఉన్నాయి. యల్వలుడు వాతాపి అనే తన తమ్ముడిని మేకపోతుగా మార్చేసేవాడు. ఈ మేకపోతుని ఆశ్రమం ముందు కట్టేవాడు. అడవిలోంచి ఎవరన్నా పెడుతూ ఉంటే ఏమండోయ్ ఇలా రండి అనేవాట. వాళ్ళు వచ్చేవారు, మీకు మంచి భోజనం పెడతాను, మేక మాంసంతో తినండి అనేవాడు. పూర్వకాలంలో ఋషులకు ఒక నియమం ఉన్నది, ఎవడైనా తపస్సు చేసుకునేవాడు ఆహ్వానించి అన్నం పెడతానంటే తినవలసిందే, అది మాంసమైనా తినాలి లేకపోతే ఇంక ఏ విషమైనా తినవలసిందే, అలాంటి నియమములు ఉన్న ఋషుల్ని పిలిచేవాడు అనమాట వీడు. ఆకులో వడ్డించింది ఏదైనా తింటాను, అది మంచి చెడ్డ చూడను అని నియమం పెట్టుకున్న ఋషిని పిలవడం, మీకు మేక మాంసంతో అన్నం పెడతానంటే అలాగే అనేవారు వీళ్ళు. ఈ తమ్ముణ్ణి వాతాపిని మేకపోతుగా చేసి వాణ్ణి నరికి ఆ మాంసం వండి ఆ ఋషికి పెట్టేవాడు. ఆ ఋషి శుభ్రంగా తిన్నాక వీడో మంత్రం చదివి వాతాపి బయటికి రా అనేవాట. వెంటనే ఈ వాతాపి చచ్చిపోయిన వాడు కాస్త కడుపులో మేకపోత అయిపోయి కొమ్ములతో ఆ ఋషి పొట్టని చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. దాంతో ఋషి చచ్చిపోయేవాడు. ఆ మాంసాన్ని వీళ్ళిద్దరూ మళ్ళీ వండుకు తినేసేవారు. ఇలా వీళ్ళు 10,000 మంది ఋషుల్ని తిన్నారు. ఆ రోజుల్లో మీరు లేరు కాబట్టి నా పురాణం వినడానికి బతికారు, లేక అందరినీ తినేసేవాడు వాడు. ఈ విధంగా ఆ దుర్మార్గుడు అందరినీ తింటూ ఉంటే ఒకరోజు నా ఋషులంతా కలిసి ఇక ఎలా అయితే మనం బతకలేం అని అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చి, అగస్త్య మహర్షి, ఆ యల్వలుడు వాతాపి చేస్తున్న అకృత్యాలు నీకు తెలియవా? ఎంతో మంది ఋషుల్ని తింటున్నారు, వాళ్ళని చంపి రక్షించమనగానే అగస్త్యుడు ఓ నేను చూసుకుంటాను అన్నట్టు ఆయన టింగ్ టింగ్ అని ఆయన చేతిలో జపమాల పుచ్చుకొని కొంచెం పొట్టిగా కొద్దిగా పొట్టతో ఉండేవాడు. ఆయన బాగా పొడుగ్గా ఉండకుండా పొట్టిగా ఉండేవాడు. ఆ రోజులు ఆయన పరుగు పరుగును దండకారణ్యానికి వచ్చాడు. రావడం కావాలని యల్వలుడికి వాతాపికి కనబడ్డాడు. యల్వలుడు బలే దొరికాడ్రా, ఈయన ఎవడో కొంచెం మంచి పొట్టిగా పొట్టతో బలంగా దిట్టంగా ఉన్నాడు అనుకుని, ఏమండో అగస్త్య మహర్షి ఇలా రండి అన్నాడు. వచ్చాడు ఆయన. మాంసంతో భోజనం పెడతాను, తింటారా? ఓ చాలా రోజులేదు, మేక మాంసమేగా పెట్టాయి, ఇదిగో ఇదేగా మేక అన్నాడు ఆయన కావాలని. వీడు వెంటనే ఆ మేకని పూర్వంలాగే వధించాడు, వండాడు, పెట్టాడు ఆకులు మొత్తం తినేసి దాంతో పడిన అన్నట్ట. రే కొమ్ములు ఇంకా మిగిల్చే పెట్టరా, కొమ్ములు కూడా పెట్టి అన్నట్ట. మేము గడిపాడు కొమ్ములను గిట్టలు ఎవడ తింటాడరా అంటే అవి కూడా ఇచ్చేమని మొత్తం ఆ శరీరంలో కొమ్ములు గిట్టలతో సైతంగా తినేసాడు. తిన్నాక యథాప్రకారంగా యల్వలుడు మంత్రం చదివి వాతాపి బయటికి రా అన్నాడు. ఈయన ఏం చేశాడు, పొట్టెలా తడువుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వీడు కదిలి బయటికి రాడు. దాంతో ఈయనకి అనుమానం వచ్చి మంత్రం మర్చిపోయానేమోనని మళ్ళీ మంత్రం చదివి వాతాపి బయటికి రా అన్నాడు. ఈయన మళ్ళీ పొట్ట చుట్టూ తడువుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. దాంతో వాడికి అర్థమైపోయింది, కొంప ములిగిపోయిందిరా బాబోయ్, మా తమ్ముడు కాస్త వీడి కడుపులో డైజెషన్ అయిపోయాడు, అరిగిపోయాడని పళ్ళు పటపట కొరికి మా తమ్ముడిని మింగేసి వాడిని జీర్ణం చేసుకుంటావట్రా, పైగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటావా అని అమాంతంగా భయంకర రాక్షస రూపం ధరించి మింగబోయాడు ఆయన మీదకు దూకి. ఆయన వెంటనే కమండలంలో నీళ్లు తల్లి వాడిని భస్మం చేసేసాడు. ఆనాటి నుంచి దండకారణ్యంలో ఈ వాతాపి యల్వలులనే రాక్షసుల పీడ పోయి ప్రజలు చాలా సుఖంగా తిరిగేవారు. ఈ విధంగా ఇద్దరు భయంకర రాక్షసుల్ని, లోక కంటకుల్ని, ఋషి కంటకుల్ని సంహరించి లోకాన్ని రక్షించిన పరమ తపస్యాలు అగస్త్యుడంటే. పైగా మొత్తం సముద్రం అంతా ఒక్క దెబ్బకి తాగేసేట గుటకలో, ఒక్క గుటకలో. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. నివాత కవచులు, కాలకేయులు అనే రాక్షసులు, అందులో నివాత కవచులు అనేవాళ్ళు 14,000 మంది, కాలకేయ రాక్షసులు 3 కోట్ల మంది. వీళ్ళు దేవతల చేతిలో ఓడిపోయి సముద్రంలో దాక్కున్నారు. దాక్కుని అప్పుడప్పుడు సముద్రంలోంచి బయటకు వచ్చి దేవతల్ని చితక్కొట్టి ఒడ్డు మీద ఉన్న ప్రజల్ని మింగి మళ్ళీ దేవతలు వాళ్ళని చంపబోతూ ఉంటే సముద్రం అడుక్కి వెళ్ళి దాక్కునేవారు, కనబడేవారు కాదు. దాంతో దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, సముద్రంలో నీళ్లు ఉండడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది, ఈ దేవతలమైన మమ్మల్ని నివాత కవచ కాలకేయ రాక్షసులు చంపేస్తున్నారు, పీడిస్తున్నారు, మమ్మల్ని కొట్టి ప్రజల్ని మింగి తీరా మేము వాళ్ళని చంపబోతున్న సమయానికి సముద్రంలో అడుగును దాక్కుంటున్నారు. కాబట్టి దయతో సముద్ర జలం కాసేపు తగ్గించేయి అన్నాడు ఆయన. బ్రహ్మనవి, సముద్ర జలాలు సృష్టిస్తాం కానీ వాటిని తగ్గించే శక్తి నాకు లేదు అన్నాడు ఆయన. సముద్ర జలం మొత్తం తీసేయండి ధ్యానం, ఇంట్లోన తొట్లో నీళ్లు ఖాళీ చేయటమా, ఇంట్లో బిందెతో నీళ్లు పెట్టుకుంటే ఆ బిందెడు నీళ్లు బయట చెట్లో పోసి మళ్ళీ ఫ్రెష్గా కడుక్కోవచ్చు. సముద్రంలో నీళ్లు ఎవడ ఖాళీ చేస్తాడు, ఖాళీ చేద్దామని ప్రయత్నిస్తే గుద్దు గుద్దు తుఫాను వస్తుంది ఈసారి, ప్రమాదం అది అంచేత దాని జోలికి నేను వెళ్ళలేను అన్నాడు ఆయన. మరి ఇలా అయితే ఎలాగా అన్నారు వాళ్ళు, మీకు సముద్ర జలమంతా తాగి రాక్షసుల ప్రమాదం లేకుండా చేయగలిగే ఒక్కే ఒక్క శక్తివంతుడున్నాడు, ఆయనే అగస్త్య మహర్షి, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. వెంటనే దేవతలంతా ఆ రోజుల్లో ఈ ఋషులతో కలిసి అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, అగస్త్య మహర్షి, రాక్షసులు సముద్రంలో అడుగులు దాక్కున్నారు, తాత్కాలికంగా సముద్రం మొత్తం ఖాళీ అయిపోవాలి, సముద్ర జలం తాగి రాక్షసుల్ని మేము సంహరించడానికి సాయం చెయ్యి అన్నారు. అది నిజంగా సాధ్యపడుతుంది, ఎవడన్నా చేయగలడా? అగస్త్యుడు వాడు కోరగానే, మీరు కోరారు కదా దేవతలు కోరితే కాదంటానా, అలాగే అని సముద్రం దగ్గరికి వెళ్ళి ఓం కేశవాయ స్వాహ అన్నట్ట. అనగానే మొత్తం సముద్ర జలం అంతా చేతిలోకి వచ్చేసింది. చేతిలోకి వచ్చిన సముద్ర జలాన్ని ఓం కేశవాయ స్వాహ అని కొటక్క మింగేశాడు ఒక్క గుటికే. ఇంకా ఇంకా నారాయణాయ స్వాహ లేదు, మాధవాయ స్వాహ లేదు, ఒకే గుటకలో మింగేశాడు మొత్తం జలం. సముద్రం ఖాళీ అయిపోయింది, నేల ఎండిపోయింది. అప్పుడు దేవతలు, సముద్రం కింద ఉన్న రాక్షసులంతా నీళ్లు లేవు గనక బయటికి కనపడగానే వాళ్ళని బాగా తన్ని కొందరిని చంపి చావగా మిగిలిన వాళ్ళు పాతాళానికి పారిపోగా అమ్మయ్య అని బయటకు వచ్చారు. వచ్చి, ఏమండి సముద్రంలో నీళ్లు లేకపోతే ప్రమాదం, నీరు ఆవిరవ్వాలి, ఆవిరైన నీరు మేఘం అవ్వాలి, మేఘాలు మళ్ళీ వర్షించాలి, వర్షించిన నీరు నదులుగా ప్రవహించాలి, ఈ చక్రం తిరగకపోతే ప్రపంచానికి నష్టం వస్తుంది, కాబట్టి మళ్ళీ నీళ్లు వదిలేయమన్నారు అగస్త్యుణ్ణి. ఆయన అన్నాడు, ఇంక వదలడం ఉండదు, తాగిన నీరంతా జీర్ణమైపోయింది అన్నట్టే. అంత సముద్ర జలం అంతా జీర్ణమైందా, అది కడుప కండవల్లి మడుగా అన్నారు వాళ్ళు. నేనంతే ఏం తిన్నా కడుపులోకి జీర్ణం అయిపోతుంది, ఇంక మళ్ళీ బయటికి రావడం లేదన్నాడు ఆయన. మళ్ళీ భగీరథుడు గంగానదిని భూమిలోకి తీసుకొచ్చాక అప్పుడు తిరిగి సముద్రం ఏర్పడింది, అప్పటిదాకా సముద్రం రాలేదు. చూసారా, అలా సముద్ర జలం మొత్తం ఒక్క చుడుకతో ఒక్క గుటకతో పుచ్చుకున్నవాడైన. అందుకే ఏకపాద చుడుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునిదోచన్ అరణ్య పర్వంలో ఎర్ర ప్రకట రాశాడండి, అద్భుతమైన పద్యం అన్నమాట ఇది. అతి గంభీర్య విభూతి నేక చుడుకాహంకార నిశేష శోషిత పాదోధి పయస్కుడైన మునిదోచన్. శరత్కాలంలో అగస్త్య మహర్షి కనబడ్డాడు. ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనపడుతుంది శరత్కాలంలో. ఆ నక్షత్రం కనబడగానే ఆయన ఏమన్నాడు, మహాగంభీరమైన తన మహిమతో ఒక్కే ఒక్క చుడుకతో ఒక్క పుడిసిలితో భయంకర సముద్రమంతా తాగిన మహానుభావుడు ఆయన. ఆ మహిమ వేరే ఇంకెవరి దగ్గర ఉండదు. అటువంటి అగస్త్యుడు ప్రస్తుతం కాశీలో గంగానదీ తీరంలో మారేడు చెట్ల తోట మల్లె వనం అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే బోలెడని మారేడు చెట్లు బిల్వవనం పెంచాట, మధ్యలో మల్లె తీగలు నాటాడు, ఇంకా రకరకాల పూల చెట్లు పెంచుతూ రోజు తాను తన భార్య గంగాజలం వాటి మీద పోసి వాటిని పెంచి ఆకులు పువ్వులు శివుడి పూజకి అమ్మవారి పూజకి మాత్రమే వాడతారు. వాళ్ళు ఇన్ని మల్లె పువ్వులు ఉన్నాయా, ఈ మల్లె పువ్వుల్లో ఒక్క మల్లె పువ్వు కూడా లోపముద్ర కొప్పులో పెట్టుకోలేదుట. ఆడవాళ్ళకి సహజంగా మల్లె పువ్వులు అంటే ఎంత ఇష్టమండి. ఇంట్లో దొడ్లో మల్లె పువ్వుల్ని బాగా పెంచిన తర్వాత వాటిని దండ కింద గుచ్చి జడలో పెట్టుకోకుండా అన్ని పువ్వులు కేవలం దేవతలకే ఇస్తున్నాము అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు, కష్టం. కానీ లోపాముద్ర రోజు ఇన్ని మల్లె పువ్వులు కోసి అమ్మవారు అన్నపూర్ణాదేవికి విశాలాక్షికి ఇచ్చేది. ఈయన ఏం చేసేవాడు, బిల్వమనం పెంచాడు, ఈ మారేడాకులు రోజు కోసి ఈశ్వరుడికి కాశికా విశ్వేశ్వరుడికి ఇచ్చేవాడు. ఇంకా రకరకాల పువ్వులు అవి ఉన్నాయి, వాటిని కూడా అన్ని కేవలం శివ పూజకి అమ్మవారి పూజకి వాడేవారు వాళ్ళు. ఆ తోటలో ఉన్న అగస్త్యుని దగ్గరికి వెళ్ళండి, ఆయన క్షణంలో వింధ్యపర్వతం గర్వం అణిచేస్తాడు, మీ జాతకమే మారిపోతుంది అని బ్రహ్మదేవుడు చెప్పగానే దేవతలు పొంగిపోయి ఆనందంతో పరవళ్ళు దొక్కారట. ఎందుకో తెలుసా, ఏకక్రియా ద్వ్యర్థకరి అంటాడు ఇక్కడ. కాశీఖండంలో స్కాంద పురాణంలో. ఒక పని మీద వచ్చాం, రెండు ప్రయోజనాలు పొందుతున్నాం. ఏమిటా రెండు ప్రయోజనాలు? లోకశ్రేయస్సు కోసం రథం వెళ్ళాలి, సూర్యరథం అంటే వింధ్యపర్వతం గర్వం తగ్గాలి. గర్వం అణిచి వింధ్యపర్వతాన్ని అణిచి రక్షించమని మేము వెళుతున్నాం అగస్త్యుని దగ్గరికి. కానీ అగస్త్యుని దగ్గరికి వెళ్ళే దేనికి? మా పని మీద. ఆ వెళ్ళే ఊరు మాత్రం కాశీ. దీనివల్ల లాభం ఏమిటి? ఒకటి, అగస్త్యుడి వల్ల వింధ్యపర్వతం గర్వం అడిగిపోతుంది, అదొక పని. అంతకంటే గొప్ప పని, రెండో ప్రయోజనం, కాశీని చూస్తున్నాం. ఎన్ని జన్మలు తపస్సు చేసినా, ఎంతమంది గింజుకున్నా, ఒక్క క్షణం కూడా కాశీ వెళ్ళి అక్కడ ఉండలేమంటారు ఈశ్వరానుగ్రహం లేకపోతే. ఈశ్వరానుగ్రహం లేకపోతే చొరబడడానికి వీలు కాని పరమ పవిత్రమైన కాశీకా పట్టణం సకల కైవల్య కళ్యాణ రాశి పాపాలన్నీ కడిగి అవతల పారేసే రాకాశి కాశీ. మనం చేసే పాపములు మాంసమట, అందుకే కాశీని ఏమన్నారో తెలుసా? కాశీ కూడా మాంసం తింటుందన్నారు. ఏం మాంసం? కలుష పిసితంబు మెసవురా కాశీ కాశీ. ఒకట రెండా ఎన్ని పాపాలు? ఈ మనం చేసిన పాపములన్నీ ఒక మాంసం ముద్ద. ఈ పాపములనే మాంసపు ముద్దని మింగే రాకాశీ కాశీ అంటే మన పాపాలు నాశనం చేస్తుంది అని అర్థం. అటువంటి కాశీకి పెడుతున్నాం. కాబట్టి రెండు పనులు, ఒక పని మీద పెడితే రెండు ప్రయోజనములు. ఒకటి, సూర్యుడు యథాతథంగా పెడతాడు, రెండోది కాశీని సేవిస్తున్నాం అనుకుంటూ, బ్రహ్మదేవ నీ ధర్మమానని మళ్ళీ కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవిస్తున్నాం అని ఆయన్ని పదే పదే ప్రశంసించి భూలోకానికి వచ్చారు. రావడంతో డైరెక్ట్గా అగస్త్యుడి దగ్గరికి వెళ్ళలా, ఎందుకని వచ్చింది కాశీ. కాశీ వచ్చాక అసలు పని కంటే ఇది గొప్ప కదా. వెంటనే ముందుగా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళారు. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. కాశీకి వెళ్ళిన వాడు మొట్టమొదట మణికర్ణికా ఘట్టములో స్నానము చెయ్యాలి. అది కాశీకి నియమం. మొదటిసారి వెడితే తర్వాత వెళ్ళేవాడు ఎక్కడ స్నానం చేసినా పర్వాలేదు, కానీ తొలిసారి కాశీ వెళ్ళిన వాడికి, లేదా మొదటి రోజు ఈ పని చేస్తే తర్వాత ఎన్ని రోజులున్నా ఇంకా మిగతా ఈ నిర్వహణ అక్కర్లేదు, కానీ ముందుగా మణికర్ణికా ఘట్టంలో స్నానం చెయ్యాలి. అందుకని దేవతలు ఋషులు కలిసి భక్తితోటి కాశీలోకి వెళ్ళగానే హరహర మహాదేవ శంభో అనుకుంటూ ఆనందంతో పులకించిపోయారు. వెళ్ళి మణికర్ణికా ఘట్టం దగ్గర సంకల్పపూర్వకంగా స్నానం చేశారు భక్తి శ్రద్ధలతో. ఆ తర్వాత మూడు సార్లు నీళ్లు తీసి మెట్టు మీద పోశారు. మణికర్ణికలో స్నానం చేయగానే మూడు సార్లు దోసిళ్లతో నీళ్లు తీసి మెట్టు మీద పోస్తే అటువంటి వాడు అశ్వమేధయాగం చేసిన ఫలితం పొందుతాడు. ఇది కాశీ మహిమలో సుస్పష్టంగా స్వయంగా ఈశ్వరుడు చెప్పాడు, దేవతలు అలా చేశారు. కాబట్టి ఇందులో మీలో అలా మూడు సార్లు పోసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చెప్పండి. అలా ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట. మణికర్ణికలో స్నానం చేయగానే మూడు సార్లు దోసిళ్లతో నీళ్లు తీసి మెట్టు మీద పోసిన పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారో ఒకసారి చూపించండి. అదో ఆవిడ చేయిస్తున్నారు. అలా ఒకళ్ళిద్దరున్నా చాలు, ఇక మీదట మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కాశీ పెడతాను, నేను తీసుకెడతాను. వెళ్ళినప్పుడు మూడు దోసిళ్ళు పోయండి, మూడు కంటే ఎక్కువక్కర్లా. మూడు పోస్తే అశ్వమేధ యాగం అన్నారు, 33 పోస్తే ఇంకేం యాగ ఫలితం వస్తుందో అని అక్కర్లా. మూడు సార్లు చాలు, కడుపు నిండేంత వరకు అన్నం తిన్నాక ఇంక ఎంత తిన్నా మిగతా అది వేస్టే. కాబట్టి ముమ్మారు నీరు పోశారు. అక్కడి నుంచి దారిలో గడ్డి పరకలు గరికెరి కోశారు. గరిక అంటే బాగా ఇష్టపడేవాడు ఎవడో మీకు చెప్పక్కర్లా. ఒక్క దూర్వాదళ యుగ్మముతో సంతోషపడే కోమల హృదయుడు గణపతి స్వామి మాత్రమే. ఇప్పుడు కలశాల్లో, ఈ కలశంలో ఉన్నాడు గణపతి. వీళ్ళు ముందుగా అక్కడి నుంచి డుంటి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అంటే మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి నీళ్లు మెట్ల మీద పోశాక మనం చేయవలసిన పని విఘ్నేశ్వరుడు. ఏ విఘ్నేశ్వరుడు? అది కూడా డుంటి ఒత్తుట్ట. హిందీ వాళ్ళకి వికృతి అయిపోయి డూండి డూండి అంటున్నారు, కానీ డూండి కాదు, అది డుంటి అనమాట. డుంటి విఘ్నేశ్వరుడు మండూక జఠరుడు, కప్ప పొట్ట లాంటి పెద్ద పట్టు ఉంటుంది. ఆయనకి ఆపాదమస్తకం సింధూరం పోస్తారు. అక్కడికి వెళ్ళి గరికి పోతలు అక్కడ పెట్టాలి. సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ సోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త శరజాయతే. ఈ షోడశ నామములతో విఘ్నేశ్వరుడి దగ్గర గరిక పెట్టి ఎడమ చేతిని ఈ రెండు వేళ్లతో పైకిలా తీయండి. ఎడమ చెయ్యి తీసుకుని చూపుడు వేలు మధ్య వేలు ఈ రెండు వేళ్లతో కుడి చెవిని పట్టుకోవాలి. ఆ తర్వాత కుడి చేతిలో ఉన్న చూపుడు వేలు మధ్య వేలుతో ఎడమ చెవిని పట్టుకోవాలి. పట్టుకుని ఆయనకు ఎదురుగుండా నిలబడి మీ గోత్రం పేరు చెప్పుకోండి. మోకాళ్ళు పనిచేస్తే రెండు మోకాళ్ళ చెప్పులు బాగా పనిచేస్తే ఐదు గుంజీళ్ళుకి తక్కువ కాకుండా తీయండి. కుదిరితే గుంజీళ్ళు పోనీసారి పక్కకు తోస్తున్నా వినిపించుకోకుండా కూడా గుంజీళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాడిని తోసేసి మరీని నేను చూశాను అక్కడ సెక్యూరిటీ గారిని, హే మా గురువు గారు చెప్పారు అని తోసి ఆవిడ గుంజీ తీస్తే వాడు దండం పెట్టి కూరుకున్నాడు. మనం గుంజీ తీస్తామంటే వాడేవాడు, వాడిని గుంజి మరీ పక్కకు తోసి గుంజీలు తీసిన పుణ్యాత్ములు ఉన్నారన్నమాట. కాబట్టి వీలుంటే గుంజీలు అక్కడ కొంచెం పక్కకెళ్ళి కూడా చేయొచ్చు. అక్కడే కాదు, ఆ విఘ్నేశ్వరుడి సన్నిధానం అంతా అదే. గరిక పెట్టాక ఆయనకి గుంజీళ్ళు అంటే చాలా ఇష్టం. తప్పక గుంజీలు తీస్తే ఏమిటో తెలుసా, భూత భవిష్యత్ వర్తమాన కాలములనే మూడు కాలములలో మనం రహస్యంగా కానీ అందరికీ తెలిసేలా కానీ చేసిన పాపములు తక్కన పోతాయి. అందరికీ తెలిసేలా పాపాలు ఎందుకు చేస్తారులేండి, అవి కొద్దిగా చేసి తెలియకుండానే చేస్తారు రహస్యంగా. పైకి మాత్రం మీ అంత గొప్పవాళ్ళు లేరు, బయట వెళ్ళాక వాడు దొంగమూడ కొడుకు అని తిట్టేవాళ్ళు ఎంతమంది లేరు. నేను ఇలా అన్నానని ఏమనుకోవద్దు, అది సృష్టి రహస్యం. ఇలాగ రహస్యముగా నాలుగుతోటో ఇంకో దానితోటో చేసే పాపములన్నీ అప్పుడప్పుడు మేము కూడా కుండబద్దలు కొట్టినట్టు ఉన్నదన్నట్టు చెప్పేస్తూ ఉంటాం కానీ తప్పదు మరి ఏం చేస్తాం. ఈ సింహాసనం విక్రమార్క సింహాసనం కనుక ఈ పాపాలన్నీ విఘ్నేశ్వరుడి దగ్గర అలా గుంజీళ్ళు తీస్తే పోతాయి. కానీ ఒకసారి గుంజీళ్ళు తీసి పాపాలు పోయాక మళ్ళీ బయటకు వచ్చి పాత పాపాలు పోయాక కొత్త పాపాలు మళ్ళీ మొదలెట్టుకోవచ్చు. అది భౌతిక. ఇక్కడి నుంచి బయలుదేరాలి. దేవతలు డుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించి అన్నపూర్ణాదేవి మందిరంలో ప్రవేశించారు. అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళాలన్నమాట విఘ్నేశ్వరుడి దర్శనం తర్వాత. ఏమి పరమ పవిత్రమైన ఆలయం అండి! ఇప్పుడంటే కొంచెం చిన్నవైపోయాయి, కానీ పూర్వకాలంలో ఇంకా చాలా విశాలంగా ఉండే రోజులు వేరు. ఆనాటి దేవతల కాలంలో ఆలయాలు క్రమక్రమంగా ఈ విదేశీయులు పరమ దుర్మార్గుల వల్ల దండయాత్రల వల్ల సర్వనాశనం అయిపోయాయి. ఔరంగజేబు అనే ఒకనొక త్రాష్టుడు నీచుడు ఆలయం సగం నాశనం చేశాడు. మరి అదృష్టవశాత్తు శివాజీ కనుక సైన్యాన్ని పంపించుండకపోతే శివాజీ మహారాజు అనే ఒక పుణ్యాత్ముడు లేకపోతే ఈ ఆలయం కూడా లేదు. అందుకే మనం శాశ్వతంగా కృతజ్ఞతతో ఆ శివాజీని రోజుకోసారైనా తలుచుకోవలసిందే. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్ళి దానికి చెప్పాడు, ది ప్రదక్షిణం కుర్యాత్, రెండు ప్రదక్షిణలకి తక్కువ కాకుండా చెయ్యాలి. అమ్మవారికి చాలా ఇష్టం ఆ ప్రదక్షిణ. ఆ ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నైరుతి కోణంలో లోలార్కుడు అనే పేరుతో సూర్యభగవానుడు ఉన్నాడు. సూర్యుడు ఏడు గుర్రాలు పుంచిన చిన్న రథం మీద ఉంటాడు. ఆయనకి మరొక వైపున్న కుబేరుడికి లోపలున్న యంత్రేశ్వరుడికి లోపలున్న విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ప్రదక్షిణానంతరం అప్పుడు అన్నపూర్ణాదేవికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి. ఆ తల్లి అనుగ్రహంతో మనం ఇంత అన్నం తినగలుగుతున్నాం. ఆ తల్లి అనుగ్రహంతో ఏ ఊరు వెళ్ళినా వేళకి ఎప్పుడు ఏది అవసరమో అది అందుతూ ఉంటుంది. అసలు తల్లికి మించిన దేవత లేదు పొమ్మన్నారు. అందుకే శంకరాచార్యులు వారు అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అని భక్తి శ్రద్ధలతో అమ్మని కొలిచాడు ఆయన. అసలు కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళంతా ముందు పట్టుకోవలసింది అమ్మనే. హోమ్ డిపార్ట్మెంట్ వల్ల లాభం ఉంది కానీ మగవాళ్ళ వల్ల లేదని అన్నం. కానీ ఏదైనా ఇంటికి వస్తే కాస్త కాఫీ ఇచ్చినా అన్నం పెట్టినా పాయసం పెట్టినా ఏమండి గురువు గారు మంచినీళ్ళు కావాలా లేకపోతే కాఫీ కావాలా, పొద్దున్న వాళ్ళే చేసి పెడతారు. లింగయ్య గారు డ్రైవింగ్ అంటే చేస్తారు అని కాఫీ అని పెడతాడా? ఆయన పుణ్యాత్ముడు, కాఫీ కూడా పెట్టగలిగితే పెట్టచ్చు, వేరే విషయం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పక్కన పట్టుకోవలసింది హోమ్ డిపార్ట్మెంట్ని. అందుకని అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో శంకరుడు స్తుతించాడు. మనం కూడా అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మకి నమస్కారం చెయ్యాలి. పూర్వకాలంలో స్వయంగా తాకి అమ్మని పూజించారని చెప్పారు దేవతలు. మానవులు కులంతో మతంతో సంబంధం లేకుండా చండాలురు కూడా అన్నపూర్ణాదేవిని తాకి వస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా పాపం అక్కడ అర్చకులు చాలా మంచివాళ్ళు అండి. నేను ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు ఒక చీర ఒక 100 రూపాయలు పెట్టుకెళ్ళి మా ఆవిడతో పాటు ఇస్తే వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళి అమ్మని ముట్టుకొని ఇస్తారు. కొంచెం నేనంటే ఇప్పుడు పరిచయం అయిపోయాను కనుక అభిమానంతో గురువు గారు అని అక్కడ చాలామంది శిష్యులు చెప్పడం వల్ల అక్కడ ఆశ్రమంలో నా శిష్యులు ఉండడం వల్ల వెళ్ళగానే ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి పంపుతున్నారు. కానీ ఒక్క 100 రూపాయలు వాళ్ళు పెద్ద ఎక్కువ అడగరు కూడా. ఇస్తే ఆ చీర అక్కడ పెట్టి మనల్ని ముట్టుకుని పూజ చేయనిస్తారు. అమ్మని తప్పక స్వయంగా పాదాలు పట్టుకోమని చెప్పారు. అన్నపూర్ణాదేవిని స్వయముగా తాకితే దానివల్ల వచ్చే ఫలితం అధికము. ఇది శాస్త్ర ప్రమాణం గనక. ఇప్పుడు అన్నపూర్ణ దర్శనం అయింది. ఈ క్రమం మర్చిపోవద్దు. ముందు మణికర్ణికా ఘట్టం. ఇదంతా నేను చెబుతున్నది మళ్ళీ పురాణంలో ప్రమాణంగా. మణికర్ణికా ఘట్ట స్నానానంతరం ఒడ్డు మీద మెట్లు మీద 3 సార్లు నీళ్లు, నీళ్లు పోసిన తర్వాత డుంటి విఘ్నేశ్వరుడి పూజ, ఆ తర్వాత అన్నపూర్ణాలయంలో ప్రదక్షిణ, సూర్యుడు మొదలైన వాళ్ళని చూసి అన్నపూర్ణాదేవిని తాకి, ఇప్పుడు ఈశ్వరాలయంలోకి విశ్వేశ్వరాలయంలోకి వెళ్లే ముందు అక్కడ శనైశ్చరుడు ఉంటాడు. ఈసారి చూడండి, తప్పక శనిగారి మందిరం ఉంది, ఆ శనైశ్చరుడికి నమస్కరించి వీలుంటే ఒక దీపారాధన కూడా చెయ్యండి. ఇప్పుడు 15వ పాతికో 20వ పుచ్చుకుంటున్నారు, బోరెడు ఖర్చు పెడుతున్నాం, 20 రూపాయలు పెట్టి దీపారాధన చేయడం దేవుడి కోసం. ఈ దీపారాధనతో పాటుగా కాశీఖండలో ఒక శ్లోకం చెప్పారు, ఆ శ్లోకాన్ని అక్కడ చదివితే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఇంకా అనేక జాతక దోషాలు పోతాయి. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం, ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకంతో ఆ శనైశ్చరుడికి దీపారాధన చెయ్యాలి. తక్కిన కథా విశేషాలు